ఈ నాలుగు గింజలు చతుర్విధ ఫలపురుషార్థముల్లో పట్టుకెళ్ళి పళ్ళివ్వా అన్నాడు. ఆవిడ కళ్ళు ఇలా ఎగాదిగా పెట్టి చూసిందిట. పళ్ళివ్వడానికి అందులో ఏమున్నాయి? చేతిలో ఓన్లీ 4 గింజాస్. అందుకని అలా అలా చూసి, నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తున్నావు రా నా తండ్రి అని ఆ కృష్ణుడి బుగ్గలు ఇలా పుణికి పుచ్చుకుని ఆ నాలుగు గింజలు తన గంపలో వేయించుకుని చేతి నిండా పళ్ళు పెట్టేసిందిట. అసలు కృష్ణుడి ముఖం చూస్తే ఎవరైనా డబ్బిమ్మని అడుగుతారా? అలా అడిగితే వాడికి ఏదో జబ్బు ఉందని అర్థం. ఈ నాలుగు గింజలు అందులో వేయించుకుని పళ్ళు చేతిలో పెట్టింది. ఆ పెట్టగానే కృష్ణుడు ఇలా ఇలా చూసుకుంటూ వెనక్కి ముందుకు ఆవిడ చూస్తూ ఈ పళ్ళు పుచ్చుకుంటూ నడిచాట. కొంతమంది నడిచేటప్పుడు ఇలా చూస్తూ నడుస్తారు అన్నమాట. అలా ఆవిడ చూస్తూ నడిచాడు. ఆవిడ కృష్ణుడిని చూచి ముచ్చట పడిపోయి, ఇంకా వెళ్ళాలి కాబట్టి తప్పదు కాబట్టి గంపెత్తుకోబోయింది. గంపెత్తుకోపోతే ఆ గంప దుంపదించేంత బరువు అయిపోయిందిట. చాలా బరువు అయిపోయింది. ఇదేమిట్రా ఈ పళ్ళ గంప ఇంత బరువు ఉందేమిటి అని గంపలోకి చూస్తే అందులో రేగుపళ్ళు లేవు, అన్ని బంగారపు రేగుపళ్ళే, మొత్తం బంగారం. నాలుగు గింజలు ఆవిడకి ఇచ్చి నాలుగు గింజలకి ఇన్ని పళ్ళు ఇస్తే ఆయన సకల పురుషార్థములను ఫలములను మోక్ష ఫలం ఇచ్చేవాడు. ఈ పళ్ళు ఇవ్వడం లెక్క మొత్తం గంపంతా బంగారుమయం చేశాడు. ఆహా, కృష్ణుడు అవ్యాజ కరుణామూర్తి. ఈ కథ రెండే శ్లోకాల్లో సంస్కృత భాగవతంలో, వేదవ్యాసుడు రాసిన భాగవతంలో దశమస్కంధంలో 11వ అధ్యాయములో ఉంటుంది. రెండు శ్లోకాలు 11 అధ్యాయం అన్నమాట. అద్భుతమైన కథ. రేగుపళ్ళు అమ్ముకునేవాడిని అనుగ్రహించాడు కృష్ణుడు అన్నాడు. అలా ఇలా వాళ్ళని వీళ్ళని కాదు అందరినీ అనుగ్రహించాడు ఆయన. ఒకరోజున నందుడికి సలహాలు ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన పేరు ఉపనందుడు. పేరుకు ఉపనందుడే కానీ నందుడి కంటే పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు. ఆయన ఓ గోపాలకులారా, తక్షణం ఒక సమావేశం ఏర్పాటు చేయండి అన్నాడు. దాంతో ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళంతా సమావేశానికి వచ్చారు. పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మధ్యలో కొంతమంది. అప్పుడు నందుడు వింటూ ఉండగా ఈ పెద్దవాడు ఉపనందుడు అనేవాడు ఇలా అన్నాడు, మనం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదాం, ఇంకా ఈ వ్రేపల్లెలో ఉండొద్దు. అనగానే ఇదేమిటి, ఇంతకాలంగా మనం ఇక్కడ ఉంటున్నాం, ఇళ్ళు కట్టుకున్నాం, పెర్మనెంట్ ఇళ్ళు, పక్కా ఇళ్ళు కట్టుకున్నాం, ఈ ఆశ్రమాలు వదిలి ఇంకో చోటకి పోవాలంటావు, కారణం ఏమిటి అన్నారు తక్కిన వాళ్ళు. కారణం ఏమిటో మీకు తెలియదా? ఇక్కడ నుందురే మనుజులు ఈ మన కృష్ణున కెగ్గు చేయుగా, రక్కసురాలు చన్నొసగే రాళ్ళపైన్ సుడిగాలి వైచే పై క్రిక్కిరియన్ తరుల్ వడియే కేశవు సత్కృప దప్పే చాలు నేడెక్కడికైనా పోవలయు నింకిట గోపకులార వింటిరే. ఈ ఊళ్ళో మనం ఉండకూడదు, అసలు మానవులు ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఎందువల్ల? మనందరికీ ప్రాణం ఈ కృష్ణుడు. అటువంటి మన చిన్నారి కృష్ణుణ్ణి చంపడానికి ఒక రాక్షసి వచ్చింది, విషంతో కూడిన చన్నుబాలిచ్చింది. ఆ కేశవుని యొక్క అనుగ్రహం వల్ల మన కృష్ణుడు బతికాడు. ఆ తర్వాత మీద చెట్లు పడ్డాయి, అయినా బ్రతికాడు. సుడిగాలు ఎత్తుకుపోయి కింద పారవేసింది, అయినా బ్రతికాడు. బండి మీదకొచ్చింది, అయినా బ్రతికాడు. ఇలా ఎప్పటికప్పుడు కృష్ణుడికి ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి. ఇన్ని ఆపదల్లోంచి పరమాత్ముడు కేశవుని యొక్క అనుగ్రహం వల్ల ఇతడు బ్రతికి బయటపడుతున్నాడు. కానీ ఎంతకాలం ఇలాగా? రోజు కృష్ణుడికి ఆపదలు వస్తున్న చోట మనం ఉండవచ్చా? కాబట్టి ఈ ఊరోజులు ఎక్కడికైనా పోదాం, మనకేమిటి, వ్యవసాయం చేసుకుంటాం, గోవుల్ని మెప్పుకుంటాం, చెట్ల దగ్గర వచ్చే సంపదలు పుచ్చుకుంటాం. చెట్లు పుట్టలే మన ఆహారం, పళ్ళు మన ఆహారం, ఆవుల యొక్క పాలు మన ఆహారం. కాబట్టి ఈ ఊరోజులు ఎక్కడికైనా పోదామనగానే, ఐసర మధ్య నువ్వు చెప్పింది చాలా బాగుంది, కృష్ణుడి మీద ప్రేమ వల్ల నీవు ఈ మాట అన్నావు గనుక ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళడానికి మేము సిద్ధమే, కానీ ఎక్కడికి వెడతాం, మంచి స్థలం కూడా నువ్వే చూపించన్నారు. వెనకడుగు సామెత ఉంది, నీ నెత్తి మీద ఏదో ఉందంటే అదేదో నువ్వే తీసేయన్నట్ట. అలాగా ఊరు వదిలిపోదామంటే కుదరదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పరు. కానీ చెబుతున్నాను వినండి, కంగారు పడకండి, ఒక అద్భుత స్థలం మనకి దగ్గరలోనే ఉన్నది. కసవు గల్లదు ఎరవు పశులకు లసదద్రి నదీ మహీ జలతి కావలి పెంపెసగును కాపురములకు పొసగును బృందావనంబు పొదడచటికిన్. మనకి దగ్గరలో బృందావనం అనేటటువంటి వనం ఉన్నది, దాని పేరు బృంద. ఆ అడవికి వెడదాం, అద్భుతమైన వనం అది. అక్కడ పచ్చగడ్డి ఉంటుంది, పశువులు ఆ పచ్చగడ్డి మేస్తాయి, మనకి నివాసానికి పనికొస్తుంది. అక్కడ నదులున్నాయి, ఏళ్ళున్నాయి, చెరువులున్నాయి, కొండలున్నాయి, చెట్లున్నాయి, ఫలవృక్షాలున్నాయి, కాబట్టి మనందరికీ కాపురములకు పనికొస్తుంది. అది బృందావనం, మునీంద్ర బృందావనం. మునీంద్ర బృంద అవనము, అవనము అంటే రక్షించుట. మునీంద్ర బృందావనం అంటే మునులందరినీ కాపాడుతుంది. ఎందరో మునులు తపస్సు చేసుకునే దివ్యస్థలం అది. అక్కడికి పోదామనగానే శభాష్ అన్నారు, శుభముహూర్తం చూసుకున్నారు. గర్గాచార్యుడు వాళ్ళ కులపురోహితుడు, ఈ కృష్ణుడికి బలరాముడికి పేరు పెట్టినవాడు ఆయనే, ఆ మహానుభావుడు. ఆ గర్గాచార్యుడు పెట్టిన ముహూర్తంలో వీళ్ళంతా బృందావనానికి బయలుదేరారు. పరమ పవిత్రమైన బృందావనానికి అద్భుతమైనటువంటి యాత్ర చేశారట. యాత్ర ఎలా ఉంది? ఎడ్లబళ్ళు కట్టారు, ఆ బళ్ళల్లో కృష్ణుడు మొదలైన పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడవాళ్ళంతా బళ్ళల్లో కూర్చున్నారు. స్త్రీలు పిల్లలు బండ్లెక్కారు, మిగతా వాళ్ళంతా కూడా వెనుక ముందు కొమ్ము బోరాలు, డప్పులు, ధనుస్సులు, కత్తులు ఇవన్నీ పుచ్చుకొని కాపలా కాస్తూ బృందావనానికి ప్రయాణమయ్యారు. ఈ బండ్లకు ఎందుకు కాపలా అంటే అవన్నీ క్రూర మృగాలతో నిండినవి, భయంకరమైన మృగాలు ఉండేవి పూర్వం బృందావనంలో. అందుకని మృగముల వల్ల బెడద లేకుండా కాపలా కాస్తూ ఈ బళ్ళ మీద బయలుదేరారు. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారట ఆ సమయంలో. కృష్ణుడు ఎలా ఉన్నాడు, స్త్రీలు ఎలా ఉన్నారు?
పశుపులాడి రోజ కుంకుమ పంక శోభితలైల సద్ వసనలైక చభార చంపక దామలై సులలామలై పసిడి మాడల కాంతులర్రుల పర్వతేరుల మీద పెంపెసగబాడిరి వ్రేతలా హరిహేలలింపగు ఏలలన్ ఏలలన్.
యశోద, రోహిణి మొదలైన స్త్రీలు స్నానం చేసి మంచి పవిత్రమైన వస్త్రములు కట్టుకుని ముఖానికి పసుపు పూసుకున్నారు, కుంకుమ బొట్లు పెట్టుకున్నారు, అంతవరకు దాచి ఉంచిన బంగారు నగలన్నీ ధరించారు, చేతులకి కంకణాలు, కాళ్ళకి గజ్జలు, వీటితో పాటుగాట మెడలో పెద్ద పెద్ద మాడలు వేసుకున్నారట. అంటే ఏమిటో చెప్పనా మీకు? పూర్వం మెడలో గొలుసు వేసుకునేవారు, ఆ గొలుసు ఇంతలా చాంతాడులాగా బంగారుతో తయారు చేసేవారు. 5 కేజీల బంగారంతో తాడు, ఆ తాడుకి ఇంతంత మాడలు ఉండేవి, కాసులు అన్నమాట. మనకి రూపాయి బిళ్ళలు, డాలర్ బిళ్ళలు ఎలా ఉంటాయి, అలాగే ఈ మెడలో గొలుసుకి ఇంతంత బంగారు మాడలు ఉండేవిట. ఒక్కొక్క మాడ ఎంత తెలుసా? 100 గ్రాముల బంగారంతో ఒక బిళ్ళ తయారు చేసి ఆ బిళ్ళని ఈ గొలుసుకు తయారు చేసేవారు. ఇసలు ఈ గొలుసు మొయ్యద్దటండి బాబు. ఒక్కొక్కళ్ళ మెడలోనూ కనీసం 27 బిళ్ళలున్న గొలుసు. ఒక గొలుసేమో 5 కేజీలట, ఈ మాడలు ఇంకో 100 కేజీలట. ఇంత బరువు బెళ్ళ వేసుకుని ఈ పసిడి మాడల కాంతి మెడల మీద బుగ్గల మీద పడుతూ ఉంటే, బుగ్గలు మెరిసిపోతూ ఉంటే ఈ నగలన్నీ తెగవేసుకువెళ్ళేవారు. అమ్మవారిలో ఉండేవారు, ఒక్కొక్కళ్ళు అంతంత బంగారం వేసుకువెళ్ళేవారు. ఇప్పుడు అంత బంగారం లేదు, బంగారం మొయ్యలేకపోతున్నారు, మోసినా ప్రమాదం ఉండదు, దొంగలు ఎత్తుకుపోతారు. అందువల్ల మీ దగ్గర ఏదన్నా బంగారం ఉంటే దాచుకోవడానికి అప్పాజీకి ఇచ్చేయండి, మనకు వచ్చే జన్మలైనా మళ్ళీ ఇస్తారు. మన దగ్గర ఉంటే ఏం ఉపయోగం ఏంటి, వీటి వల్ల ఆయన దగ్గర ఉంటే సద్వినియోగం అవుతాయి. లోకంలో ఎన్నో రకాల ఆలయాలు కట్టిస్తారు, సుఖవనాలు కట్టిస్తారు, ఎంతోమందికి అన్నదానం జరుగుతుంది ఉంటుంది. మన దగ్గర ఉన్న గొలుసులు, మన దగ్గర ఉన్నవి మన పులుసుల వరకే పనికొస్తాయి. పరమాత్మ దగ్గర ఉంటే అందరికీ ఉపయోగపడతాయి. మన దగ్గర స్వార్థంతో ముద్ద పెట్టి ఒకచోట దాచుకుంటాం, ఈ ముద్ద మనకు ఉపయోగపడదు. కానీ ఈ ముద్ద ఆయనకి ఇస్తే ఎంతోమందికి ఎంత ముద్ద పెడతారు. అంటే మీకు నేను చెప్పింది ఇష్టమైంది, నచ్చింది అనమాట. చూస్తాను ఎవరు ముందుగా మొదలు పెడతారో. సరే సరే, ఇదో పక్కన పెడితే వీళ్ళంతా ఈ బళ్ళు తోలుకుంటూ, బండు తోలుకుంటూ బృందావనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వలయాకారంగా బళ్ళు నిలబెట్టారు, మకాం మొదలెట్టారు. మొదట్లో బళ్ళ కిందే మకాం అంట, తర్వాత మెల్లిగా ఇళ్ళు కట్టుకున్నారు. ఇంకక్కడికి రాగానే బలరాముడు, కృష్ణుడు బండిలోంచి కిందకు దూకి చెంగు చెంగును ఆటలాడుకున్నారు. మేము కూడా బృందావనంలో ఆవులు మేపద్దా అంటే యశోదంది, వద్దురా బాబు, నువ్వు అసలే దొండగుడివి, ఎక్కడికి వెళ్ళి ఏం పడతావో, అల్లరి చేస్తావు అంటే, లేదమ్మా, చిన్న చిన్న దూడల్ని మేపుతాను నేను బలరాముడు, ఏ అన్నయ్యను వదిలి వెళ్ళంలే అంది. అప్పుడు ఆవిడికి బలరాముడు అంటే కొంచెం నమ్మకం. నాయన, దూడల్ని మేపడానికి కృష్ణుడు అడవికి వెడదామంటున్నాడు, నువ్వు స్నేహితులు కృష్ణుడిని కనిపెట్టి ఉండండి అంటే బలరాముడు అవి, మేము ఆయన్ని కనిపెట్టి ఉండడం కాదు, మమ్మల్ని అందరినీ కనిపెట్టి ఉండేది ఆయనే. సర్లే అలాగే అన్నట్ట. ఇంక అక్కడికి వెళ్ళాక నిజంగా మన గోపాలుడు, నందగోపాలుడు గోపాలుడయ్యాడు. ఆవులు దూడల్ని మేపడం మొదలుపెట్టాడు. ఆవుల్ని చిన్న చిన్న దూడలు, మరీ పెద్ద వాటిని కాకుండా ఓ మాదిరి దూడల్ని వెంట పెట్టుకుని మేపడానికి వెళ్ళాడు. మొదటి రోజు అడవికి వెళ్ళారు. అక్కడ వత్సాసురుడు అని ఒక రాక్షసుడు తగిలాడు. వాణ్ణి కృష్ణుడు చంపేట. చంపి ఇంటికి రాగానే, అమ్మా ఈరోజు అడవికి ఆవుల్ని మేపడానికి వెళ్ళగానే వత్సాసురుడు అని రాక్షసుడు తగిలాడు, మన కృష్ణుడు వాణ్ణి చంపాడనగానే ఈ యశోద, ఈ ఉపనందుడు రామేశ్వరం వెళ్ళినా ఏదో తప్పలేదట, ఆ వ్రేపల్లెలో ఉంటే కష్టాలు వస్తున్నాయని బృందావనం వస్తే ఇక్కడికి కూడా రాక్షసులు వచ్చారా, అయ్యో ఏమి కర్మరా బాబు, ఆ దేవుడే కాపాడాలి అనుకున్నారట మళ్ళీ కృష్ణుడు. ఎందుకంటే కొన్ని అన్నీ చెప్పడానికి కుదరదు కనుక వత్సాసురుణ్ణి చంపాడు మొదటి రోజు. రెండో రోజు ద్వితీయ విఘ్నం లేకుండా బకాసురుణ్ణి చంపాడు. ద్వితీయ విఘ్నం ఉండకూడదండి, అందుకని బకాసురుడు అనేవాడిని చంపాడు. ఈ బకుడు పోతనకి తమ్ముడు. పోతన గారి తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోవడం మొదలెట్టారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంకా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఘట్టం చాలా అద్భుత ఘట్టం. ఇది బ్రహ్మరహస్యం, బ్రహ్మజ్ఞానం కలిగించే రహస్యం, సద్గురువు సంపూర్ణముగా మనల్ని కటాక్షించడానికి పనికొచ్చే ఘట్టం. శ్రీకృష్ణుడికి 5 ఏళ్ళు వచ్చాయి బృందావనానికి వచ్చాక. 5వ ఏట ఆవుదూడల్ని వెంట పెట్టుకుని బృందావనంలో ఒక రోజున మేపడానికి బయలుదేరాడు. ఈరోజు బలరాముడు రాలేదట. బలరాముడు ఒక్కడు ఇంట్లో ఉండిపోయాడు. ఏదో కారణం చేత పరమాత్ముని యొక్క సంకల్పం వల్ల బలరాముడు ఎంట ఉండిపోయాడు. కృష్ణుడు మాత్రం సుధాముడు, శ్రీరాముడు మొదలైనటువంటి పిల్లలందరినీ వెంట పెట్టుకుని అడవిలోకి ఆవుదూడల్ని మేపడానికి వెళ్ళాడు. ఆవులు ముందు పరిగెడుతున్నాయి, వెనక పిల్లలు పరిగెడుతున్నారు. ఈ పిల్లలందరూ మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి సద్దన్నం మూటగట్టుకు వచ్చారు. పూర్వం సద్దన్నం తినేవారు, నిన్న వండిన రాత్రి వండిన అన్నం మధ్యాహ్నం పూట కూడా తినేవారట. అయినా పాడయ్యేవి కావు, ఎందుకంటే ఒరిజినల్ బియ్యం. ఈ దిక్కుమాలిన ఎరువులు వేసిన బియ్యం కాదు కదా. తర్వాత ఆ బియ్యం కూడా సక్రమమైన బియ్యం, దంపుడు బియ్యం, అందువల్ల ఎక్కువసేపు నిల ఉండేవి. ఇప్పుడు అంతా ఫ్రిడ్జ్లో పెట్టినవి బయటకు వచ్చేస్తుంటే ఏమవుతుంది, కంపన్నం అది. ఈ ఫ్రిడ్జ్లో ఎప్పుడైతే వచ్చాయో ఈ పెరుగులు, అవి ఏమి రుచి ఉంటాయి, ఏమి టేస్ట్ ఉండదు, అంత వేస్ట్. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటే వేస్ట్ ఫుడ్స్ అవి. ఆ రోజుల్లో చక్కగా సద్దన్నం తింటే ఎంత బలంగా ఉండేవారండో. నేను కూడా సద్దన్నం తిన్నాను చిన్నప్పుడు, అందుకే చెబుతున్నాను. చక్కగా ఆవకాయ ముక్క వేసుకుని పెరుగన్నం కలుపుకుని సద్దన్నం తింటే మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆకలేసేది కదా. హాయిగా ఆడుకునేవాళ్ళం, పాటలు పాడుకునేవాళ్ళం, పద్యాలు చదివేవాళ్ళం. ఆ రోజులే వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ సద్దన్నం మూటలు అంతా పుచ్చుకున్నారు. ఈ చేతికి చంకకేమో సద్దన్నం మూటలు, అందులో మళ్ళీ ఆవకాయలు, మాగాయలు, దబ్బకాయలు, దెబ్బకాయలు ఇవన్నీ పెట్టుకుని, ఈ పెరుగన్నం, మేగడ ఇవన్నీ పుచ్చుకుని, కర్రలు పుచ్చుకుని, ఈ పిల్లలందరూ ఆవుదూడల్ని వెంట పెట్టుకుని అరణ్యంలోకి, బృందావనంలోకి బయలుదేరారు. డీప్ ఫారెస్ట్లోకి బయలుదేరారు. ఏం ఆడుకున్నారట వాళ్ళు, ఆటలు ఆడుకున్నారు, సరదాగా ఆడుకున్నారు. ఆడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కనుక. కృష్ణుడితో ఆడుకున్నారు. పైగా ఒకనొకని చల్ది కావడి, ఒకడొకడు అడగించుచుండు, ఒకడొకడది వే ఒకనొకని మొరగుచుండును, ఒకడొకడది తెచ్చి తెచ్చు ఉర్వీనాథ. ఒకటి సద్దన్నం మూట, ఒకటి దాచేసేవాడు. ఒరే నేను సద్దన్నం మూట తెచ్చుకున్నాను రా, నా మూట ఎవడ కొట్టేశాడురా, మా అమ్మ తిడుతుందిరో, ఇంటికి వెళ్ళాక గిన్నె కనపడకపోతే నన్ను తన్నుతుందిరో, నా మోటరోయ్ నా మోటరోయ్ అంటే ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకటి దాచి ఆఖరిని మళ్ళీ నవ్వి వాడికి ఇచ్చేవారు. ఒకడు ముందెడుతూ ఉంటే ఇలా చేతులు కట్టుకుని ఒక్కొక్కళ్ళు టీవీగా గంభీరంగా వెళ్ళిపోతారులేండి, ఎవరితో సంబంధం లేకుండా ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోతారట. అలా ఒకడు వెడుతూ ఉంటే ఒకడు వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి భౌ అన్నట్ట. దెబ్బతోడు ఉలిక్కి పడిపోయి, ఒరే హఠాత్ గారి చెవేమిట్రా, నాకు హార్ట్ అటాక్ వచ్చేసినంత పని అయింది, అలా అరవకరా బాబు, చచ్చిపోయేవాడిని, నీకు పుణ్యం ఉంటుంది అన్నట్ట. పిల్లలు అలాగే ఏడిపిస్తారు. ఒక్కొక్కడు ఏదో ఏకాంతంగా ఉంటే వెనక నుంచి బౌ అంటారు, దాంతో వాడికి భయం వేస్తుంది అనమాట. అలా ఒకడు బొబ్బలు పెట్టేట. ఇవన్నీ భాగవతంలో చెప్పారు, నేనేం కల్పించి చెప్పట్లా. అలా బొబ్బ పెట్టగానే వాడు బొబ్బ పెట్టి హడిలిపోయి కింద చతికిల పడితే అప్పుడు వాడి మొహం మీద నీళ్లు చల్లారు. మరొకడు ఏం చేశాడు, పరుగు పరుగును వెళ్ళాడు. రెండో వాడు వాడిని ముట్టుకుంటా ముట్టుకుంటాను అన్నట్ట. అప్పుడు ఇంకొకడు అన్నాడు, ఒరే మనందరం ఒక గొప్ప ఆట ఆడదాం, కృష్ణుణ్ణి ఆ చెట్టు కింద కూర్చోబెడదాం, మనందరం దూరంగా నిలబడదాం, ఒకే వరసలో నిలబడదాం. అప్పుడు నేను 1, 2, 3 అంటాను, పరుగు పరుగును పెడదాం, వెళ్ళి అందరికంటే ముందు ఎవరు కృష్ణుణ్ణి ముట్టుకుంటే వాడు పంట పండినట్టు అన్నట్ట. అప్పుడు అందరూ కలిసి కృష్ణుణ్ణి అక్కడ భాండీరము అని ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చోబెట్టారు. వీళ్ళంతా ఒక వరుసలో నిలబడ్డారు. ఒకటి రెండు మూడు అనగానే మహావేగంగా పరిగెత్తారు. ఈ పరిగెత్తి ఒక్కొక్కటి పక్కవాడు తోసేసి మరీ పరిగెత్తడం అన్నమాట. అందరికంటే ముందు నేనే కృష్ణుణ్ణి ముట్టుకోవాలి, నేనే కృష్ణుడిని ముట్టుకోవాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఒకడు వెళ్ళి కృష్ణుడి ఫస్ట్ పట్టుకోగానే తక్కిన వాళ్ళంతా, ఒరే నీకే కృష్ణుడు ఎప్పుడు దొరుకుతాడురా, మేము ఎంత పరిగెత్తినా పట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఏం తింటావురా అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టుకుంటున్నావు అనగా, నేనేం తింటానా, నీకు మళ్ళీ చద్దన్నం తినను, కృష్ణుడి దగ్గర ఉన్న భక్తి కృష్ణ ప్రేమ భక్తి మింగుతాను, అందుకే ముందు పట్టుకున్నాను అన్నాడు. అలా అన్నవాడి పేరు శ్రీరాముడు వాడి పేరు. ఇలా ఆడుకుంటూ ఉండగా కొంచెం దూరం అడవిలో వెళ్ళారు. ఇంతలో అక్కడ ఏం జరిగింది, ఓ పెద్ద పాము ఒకటి కనపడింది అక్కడ. అది మామూలు పాము కాదు, అనకొండ దొనకొండ దాని ముందు బలాదూరు, అంత పెద్ద అజగరం కొండ చెలువ. దాని కింద పెదవి నేల మీద, పై పెదవి ఆకాశానికి తాకుతోంది. పెద్ద కొండ గుహలో నోరు తెరిచింది. అది నిజానికి కొండ చెలువ కాదు, దాని పేరు అఘాసురుడు. పూతనకి బకాసురుడికి వాడు తమ్ముడు. ఈ అఘాసురుడు అనేవాడు కంసుడు పంపించగా అక్కడికి వచ్చాడు. కంసుడు చెప్పాట, బృందావనంలో కృష్ణుడు అని ఒకటి చేరాడు, ఎంతో పూర్వం వ్రేపల్లెలో మీ అక్క పూతనని చక్కబరిచింది వాడే, ఇప్పుడు బకుణ్ణి చంపింది వాడే, వాడిని చంపు అన్నట్ట కంసుడు. అందుకని కంసుడు పంపించగా అక్కడికి వచ్చాడు. వీడు కామరూపి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. కొండ చెలవ రూపంతో ఇప్పుడు వచ్చాడు. ఏమి కొండ చెలవండది, 4 మైళ్ళు వెడల్పుందిట శరీరం, 8 మైళ్ళు పొడుగుందిట శరీరం, 8 మైల్స్ ఏకంగా 8 మైళ్ళు పొడుగుంది ఆ శరీరం. అంత పొడుగు కొండ చెలువై నోరు తెరిచి కృష్ణుడు పిల్లలతో వస్తున్న మార్గంలో అలా 4 బయట పెట్టి ఉన్నాడు. వాడిని చూస్తే దేవతలు కూడా భయపడతారు. ఎందుకో తెలుసా, వాడి పేరే అఘాసురుడు. అఘము అంటే పాపం, పరమ పాపములు వాడి రూపంలో ఉన్నాయి. వాడు పాపాసురుడు, వాడు దేవతలను కూడా చంపేస్తాటండి. అందుకని దేవతలు ఎప్పటికప్పుడు ఏమనేవారంటే, అమృతం తాగినా మేము బతుకుతామనే నమ్మకం లేదు, అమృతము తాగిన వాళ్ళని కూడా చంపేంత శక్తి వీడికున్నది, బ్రహ్మవాడికి వరాలు ఇచ్చాడు, వీడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూసేవారట. అటువంటి అఘాసురుడు అలా కొండ చిలువ రూపంతో నోరు తెరుచుకుని ఉంటే పిల్లలు చూశారు. వాళ్ళకి అదేమిటో అర్థం కాల, నిన్నటిదాకా ఈ రూట్లో ఇది లేదు, ఇప్పుడు పెద్ద కొండ గుహ కనబడుతోంది, ఇదేమిటి అని ఒకడు అడిగితే, కొండ గుహ రోయ్, మనం ఆడుకోవడానికి కొండ గుహని ఏ దేవుడో పెట్టాడేమో అన్నట్ట. నీ మొహం కొండ గుహ ఏమిటి, నిన్న లేనిది వాళ్ళు కొత్తగా కొండ గుహ ఎలా వస్తాయి, ఇది గుహ కాదన్నాడు ఒకడు. ఇంకోడు అన్నాడు, ఆ కొండ గుహలో నుంచి పెద్ద వేడి వస్తోంది, చెట్లు అడవులు కాలిపోతున్నప్పుడు దావాగ్ని పుట్టినప్పుడు అందులోంచి వేడి వస్తుందే, అలాంటి వేడి వస్తుంది ఏమిట్రా అన్నట్ట. అప్పటికి కొందరికి అర్థమైపోయింది, ఇది కొండ కాదు, అందులోంచి వస్తున్న వేడి కట్టెలు కాలుతుండగా వచ్చిన వేడి కాదు, ఇదొక పాము, పాము విడిచిపెడుతున్న గాలి ఎంత వేడిగా ఉంది, నిట్టూర్పు అన్నమాట అది. మనం విడిచిపెట్టే గాలి వేడిగా ఉంటుందిగా, పాము విడిచిపెట్టే గాలి అంత వేడిగా ఉంది ఏకంగా. అందుకని వాళ్ళు ఏమనుకున్నారు, ఒక వన్యాజగరేంద్రమల్లది గిరీంద్రోత్సేధమై దావ పావక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోర వహిని కరాళా తత జిహ్వతోడ మనలన్ హింసింప వీక్షింపుతున్ వికటం వైబడి జాగియున్నది పురోవీధింకనుంగొంటిరే బకునిల్ చంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు గీమంచు చింతింపనేటికిరా పోదము దాటి కాక అది కౌటిల్యంబుతో మృంగుడున్ బకు వెంటంచను కృష్ణు చేతననుచున్ పద్మాక్షు వీక్షించి ఉత్సుకులై చేతులు వేసి కొంచునగుచున్ దుర్వారులై పవగన్. ఇది సందేహము లేకుండా పెద్ద కొండ చిలువ, చాలా పెద్ద కొండ చిలువ. కొండ గుహ లాంటి నోరు తెరిచింది, దాని నోట్లోంచి బయటకొచ్చి లోపలికి వెడుతున్నది 4, 2 నాలుకల కింద చీలి కనపడుతోందే అది పెద్ద 4. అందులోంచి వస్తున్న వేడి దాని నిట్టూర్పు. ఇది భయంకరమైన కొండ చెలువ, మనల్ని చంపడానికి, మృంగడానికి, హింసించడానికి మనం వస్తున్న మార్గంలో ఇలా పొడుగ్గా చాగిలబడి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది కొండ చెలువ గనక ముందుకెడితే దాని నోట్లో పడితే చచ్చిపోతాం గనక, తప్పుకుని ఇంకో వైపు నుంచి వెళ్ళిపోదామా అని ఒకడంటే మరొకడన్నాడు, మనకెందుకురా భయం, బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన పక్కనుండగా పాము గీము అని భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ దుర్మార్గుడు మనల్ని చంపాలనుకుంటే శ్రీకృష్ణుడు బకుణ్ణి చంపినట్టు వీణ్ణి చీల్చి చంపేస్తాడు, మనకి రక్షణ కలుగుతుంది, మనకేం భయం లేదు అని పలికి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని, కృష్ణ నువ్వున్నావు మాకెందుకు భయం అని కృష్ణుడిని చూసి నవ్వుకుంటూ పాము నోట్లోకి వెళ్ళిపోయారు ఏకంగా వాళ్ళు. ఎంత నమ్మకం అండి అసలు వాళ్ళకి కృష్ణుడి మీద, మా కృష్ణుడున్నాడు మాకేం భయం అని కొండ చిలువ నోట్లోకి వెళ్ళారట. విశ్వాసం అలా ఉంటే పరమాత్మ కాపాడతాడు, నమ్మకం అలా ఉండాలి. చిన్న చిన్న కష్టాలకి బెదిరిపోయి గురువుని విడిచిపెడితే ఎవడు కాపాడతాడు? ఇప్పుడు వాళ్ళలా లోపలికి వెళ్ళిపోగానే వాడు నాలుకతో మొత్తం దూడల్ని పిల్లల్ని లాగేసుకున్నాడు కడుపులోకి, అయినా నోరు ముయ్యలేదు. ఎందుకని, నోరు ముయ్యడానికి వాడి ఉద్దేశ్యం కృష్ణుణ్ణి మింగడం. ఈ పిల్లలు దూడలు నాకేమిటి, ఐ వాంట్ కృష్ణ, వీళ్ళు కాదు, రావాయ్ కృష్ణ అని కృష్ణుడి కోసం ఇంకా నోరు తెరిచి కూర్చున్నాడు. ఆ సమయంలో దేవతలు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడిన దేవతలు, ఈ దుర్మార్గుడు ఎంతో కాలం నుంచి మనల్ని హింసిస్తున్నాడు, ఇప్పుడు కృష్ణుడి దగ్గర ఉన్న పిల్లల్ని దూడల్ని మింగాడు, ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఇంతకాలం మనం కృష్ణుడు పరమాత్మ అనుకున్నాం, ఇతడు పరమాత్మ లేక జీవాత్మ, ఇప్పుడు తేలిపోతుందంతా. కృష్ణుడి వీణ్ణి చంపుతాడా మింగుడు పడతాడా ఏం జరుగుతుందో అని కనపడకుండా అదృశ్యంగా చేతులు కట్టుకుని ఆశ్చర్యంతో భయంతో చూడడం మొదలెట్టారు. కృష్ణుడిది కనిపెట్టాడు, ఓహో నేను దేవుణ్ణా జీవుణ్ణా అనుకుంటున్నారా అనుకుని వాళ్ళకి వినబడేలాగా జీవుడిలాగే మాట్లాడడం మొదలెట్టాట. మనకు అనుమానం వస్తే దేవుడు అలాగే నటిస్తాడు. అందుకని ఆయన ఏమన్నాడు, అయ్యో ఈ పాము భయంకరమైన అఘాసురుడు అని గ్రహించలేక, వీడు దేవతల్ని కూడా చంపే దుర్మార్గుడని గ్రహించలేక, ఈ పిల్లలు నా మీద నమ్మకంతో ఈ పాము నోట్లో ప్రవేశించారు, వీడు వాళ్ళందరినీ మింగేశాడు, వాళ్ళంతా ఈపాటికే కడుపులోకి వెళ్ళి జీర్ణమైపోయి ఉంటారు, ఈపాటికే డైజ్ అయిపోయి ఉంటారు, పాపం డైజెషన్ అయిపోయింది వాడికి, ఇప్పుడు నేనేం చెయ్యను, నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు వ్రేపల్లెలో బృందావనంలో ఉన్న గోపికలు ఏమంటారు, కృష్ణ మా పిల్లల్ని మా ఆవుల్ని నిన్ను నమ్మి నీ వెంట పంపితే వాళ్ళందరినీ పాముకి బలిచ్చి నువ్వు ఒక్కడివి ఇంటికి తిరిగి వచ్చావా అని అడుగుతారు. అప్పుడు నేనేం సమాధానం చెప్పను, నా ప్రాణం మీద తీపి కొద్దీ నేను వచ్చాను వాళ్ళు చచ్చారు అంటే బాగుంటుందా, వాళ్ళు నన్ను నిందించరా, కాబట్టి నేను వెనక్కి వెళ్ళడం తప్పు, నేను కూడా పాము నోట్లోకి వెళ్ళిపోతాను, అది నన్ను కూడా మింగేస్తుంది, అప్పుడు మేమందరం చచ్చిపోతే ఇక నన్ను తిట్టడానికి ఎవరు ఉండరు, తిట్టినా నాకు వినపడదు అని దేవతలు వింటూ ఉండగా కావాలని పైకన్నట్ట, అంటే వాళ్ళు కొంచెం నటించి మానవుడిలాగా భ్రమింపజేశాడు. ఇలా అనుకుని పాము నోట్లోకి తాను కూడా వెళ్ళిపోయాడు. దేవతలు అనుకున్నారు, ఈ కృష్ణుడేదో విష్ణువు అనుకున్నాం, నేను మన మనిషిని అంటాడేమిటి, ఈ పాము నన్ను మింగేస్తుంది నేను చచ్చిపోతానంటున్నాడు, కొంపతీసి ఈయన కూడా చచ్చిపోతాడా, అప్పుడు మనమేమైపోతామో అనుకుంటూ ఉండగా దేవతలు భయపడుతూ ఉండగా ఈయన పాము నోట్లో ప్రవేశించాడు. వెంటనే పాము నోరు మూసేసింది. ఇంకేముంది, హాహాకారాలు చేశారు దేవతలు. అయిపోయాడు కృష్ణుడు, ఎవరో కృష్ణుడు అనుకున్నాం, దేవుడు అనుకున్నాం, రక్షిస్తాడు అనుకున్నాం, కృష్ణుడు కూడా మానవుడే గోపాలుడే, ఇంతమందిని మింగాడు దుర్మార్గుడు అని వాళ్ళలో వాళ్ళు వాడిని తిట్టుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళని అలా భ్రమింపజేసి టక్కన ఏం చేశాట, ఈ పాము నోరు ముయ్యగానే గొంతుకు దాకా వచ్చాడు, సరిగ్గా కంఠం దగ్గరకు వచ్చాడు. ఈ కంఠం దగ్గరకు రాగానే ఒక్కసారి శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు, పెద్ద శరీరం పెంచాడు. ఈ శరీరం ఈ కంఠం మొత్తానికి డోర్ తలుపు అయిపోయింది. తలుపు మూసినట్టు గొంతంతో మూసేయడంతో లోపల గాలి బయటికి రాదు, బయట గాలి లోపలికి వెళ్ళది, అంటే వాడు ఊపిరి తీసుకోలేకపోయాడు, తీసుకున్న ఊపిరి బయటికి రాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించిపోయాయి. ఒక్క క్షణం ఆలోచించండి, మీ ముక్కులు నోళ్ళు అన్నీ గట్టిగా నొక్కేస్తే ఏమైపోతారు, ఇంకా తర్వాత ఏముండదు, కళ్ళిలా బయటకు పెడతారు, ఉత్తిష్టంతో భూతపిశాచాహ. కాబట్టి ఏమిటి, ముక్కు నోరు అంతా స్తంభించిపోయింది వాడికి, నోట్లోంచి గాలి బయటికి రాదు, బయటగా లోపలికి వెళ్ళదు, స్తంభించిపోయాడు వాడు. ఇంకా వాడికి వచ్చిందిట బాధ, నరకయాతన. ప్రాణబాధ అంటే ఏమిటో తెలిసింది, యమయాతన అనుభవించాడు. ప్రాణం పోతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఊపిరి బిగుసుకుపోతూ ఉంటే ఈ శరీరాన్ని అటు ఇటు అటు ఇటు కొట్టేశాడు. ఎనిమిది మైళ్ళను పొడవున్న పాము శరీరం, ఆ 8 మైళ్ళ పొడవున్న శరీరంతో అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే ఆ శరీరమునకు తగిలి పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి కింద పడిపోయి తుక్కుతుక్కైపోయాయి. చెట్లు రాళ్ళు పిండి పిండి అయిపోయాయి. వాడు బాబో బాబో అని అరిచాడు, మూలిగాడు. వాడి శరీరం చీలిపోయింది. వాడి శరీరం మధ్యలోంచి బొటన వేలంత కాంతి జ్యోతి రూపంలో పైకొచ్చేసింది, ఒక జ్యోతిలా పైకొచ్చేసింది. అంటే వాడి ప్రాణం బొటన వేలంతగా మారి ఆకాశంలో నిలబడింది. వాడి ప్రాణం పైకొచ్చేసింది, వాడి శరీరం చల్లబడిపోయింది, వాడు చచ్చాడు. ఈ విధంగా ఊపిరి బిగింపజేసి, ఊపిరి స్తంభింపజేసి వాడిని సంహరించాడు. ఒరే వీడు చచ్చాడు రోయ్, దీన్ని బట్టి కృష్ణుడు పర్వాలేదో అనుకున్నారు దేవతలు. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు టక్కన వాళ్ళు ఆగిపోయి చూశారట. అప్పుడు కృష్ణుడు ఆ లోపల ఉన్నటువంటి పిల్లల్ని దూడల్ని తీసి ఈ పాము నోరు అలా తెరిచి అందులోంచి బయటకు వచ్చాడు. అప్పటికే కృష్ణుడితో పాటు బయటకు వచ్చిన ఈ దూడలు పిల్లలు ఉడికిపోయారు, ముద్దలైపోయారు. మనం అన్నం తిన్న తర్వాత అది కడుపులోకి వెళ్తే ఎలా ఉంటుంది? అరుగుతున్నప్పుడు సగం సగం అరిగిపోతున్నప్పుడు విచిత్రంగా ఉంటుంది అండి ముద్ద. అది వాంతి చేసుకున్న వాడికి తెలుస్తుంది. అలాగే ఈ ముద్దల కింద ఉన్నారట వాళ్ళు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, చూపులతో అలా చూశాడు. కారుణ్యామృత దృష్టితోడ బ్రతుకంగా చూచి, ఆయన వాళ్ళని చూడడం మామూలు చూడడం కదట, కరుణామృత దృష్టితో చూచాడు. ఆయన అమృతం వంటి చూపులతో వాళ్ళని చూడగానే ఆ కరుణామృతానికి టక్కనంతా బతికారు. ఎంతకు పూర్వం కంటే బాగా అందంగా తయారయ్యారు, ఆరోగ్యంగా తయారయ్యారు. వాళ్ళంతా అలా బయటకు రాగానే, కృష్ణ మేము పాము కడుపులోకి వెళ్ళిపోతున్నప్పుడే ఉడికిపోయాం, మేము చచ్చిపోయామని మాకు అర్థమయ్యింది, మమ్మల్ని చూపులతో బతికించావా, నువ్వు నిజంగా మా పాలిటి దేవుడివి అని ప్రశంసించారు. ఇంకా ఆనందం తట్టుకోలేక దేవతలు జయహో కృష్ణ జయహో కృష్ణ, నువ్వేదో జీవుడు అనుకున్నాం, కాదు కాదోయ్ నిజంగా దేవుడివే అని పుష్పవర్షం కురిపించారు. వాళ్ళ దగ్గర బ్యాండ్ మేళాలు ఉన్నాయి, ఢామ్ ఢామ్ అని వాయించారు. దాంతో కుర్రాళ్ళు ఏం చేశారు, ఈ దేవతలు ఎప్పుడైతే వాయిద్యాలు వాయించారో వీళ్ళకి ఉత్సాహం వచ్చి కొమ్ము బోరాలు ఉన్నాయి, ఆ బోరాలు తుత్తు అని ఊదారు, తెగ ఊదేశారు. ఇక్కడ వీళ్ళు కొమ్ము బోరాలు ఊదుతూ ఉంటే, డప్పులు వాయిస్తూ ఉంటే ఈ శబ్దం బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. టేకంగా బ్రహ్మ విన్నాడు ఆయన, బ్రహ్మ విని అక్కడికి వచ్చాడు. నిజానికి బ్రహ్మగారికి చెవుడు అంటారు, తెలుసు కదా మీకు, బ్రహ్మ చెవుడు అంటారు. అది ఎందుకు అలా సామెత పుట్టింది ఎందుకో తెలుసా మీకు? నిజానికి బ్రహ్మగారికి చెవుడు ఏంటి నా మొహం, ఇక్కడ పిలిస్తే ఆయన వస్తాడు. ఒక ఆయన బ్రహ్మవేషం వేశాడు ఒక నాటకంలో. బ్రహ్మగారికి ఎన్ని తలకాయలు ఉంటాయి? 4 తలకాయలు. వేషం వేసిన వాడికి 1 తలకాయ. ఇలాంటి ఆయన బ్రహ్మవేషం వేశాడు అనుకోండి, ఇంకో 4 తలకాయలు కావాలంటే ఏం చేయాలి? 8 తలకాయలు చేసి అంటించారట. ఇలాగా అట్టతోటి ఇటో తల ఇటో తల ఇటో తల చేసి దాన్ని ఈ తలకి తగిలించారు. ఈ తలకి తగిలించగానే వాడి చెవులు మూసుకుపోయాయి. ఈ అట్ట చెవులు, అట్ట తలకాయల వల్ల చెవులు మూసుకుపోయి వీడికి ఏం వినబడ్డంలా. వీడు స్టేజీ మీద బ్రహ్మపాత్ర, ఇంతకీ అది హిరణ్యకశిపుడికి వరాలిచ్చే పాత్ర. సాధారణంగా బ్రహ్మ అంటే ఎవడో పనికిమాలినట్టు అక్కడ కూర్చోబెడతారు. ఎందుకనంటే పెద్ద డైలాగులు ఉండవు కదా, ఏదో వేషం వేస్తే వాడు తథాస్తు ఇంతే, ఇంక వేరే డైలాగు ఉండదు. హిరణ్యకశిపుడి వేషం వేసిన వాడు ఎదురుగుండా ఈ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఈ బ్రహ్మగారికి ఇచ్చిన డైలాగ్ ఏంటి, హిరణ్యకశిపుడా నీకేం కావాలి అని అడుగు, ఇది ఒక డైలాగు. వాడు ఏదో అడుగుతాడు, అది నీకు వినపడిపోయినా పర్వాలా, అన్నిటికీ ఆకన్నా తథాస్తు 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 అని తెరలోకి వచ్చాయి అన్నారట. అలాగే అన్నాడు. కానీ వీడి కర్మగాలి ఈ చిన్న డైలాగు మర్చిపోయాడు. పూర్వం డైలాగు మర్చిపోతే ఏం చేసేవారంటే తెర వెనకాతల ప్రాంప్టింగ్ అని ఇచ్చేవారు అనమాట. వెనకాతలు ఒకడుండి, ఒరే నీ డైలాగు మర్చిపోయావు ఇలా అనరా అనేవారట. ఇప్పుడు ఈ బ్రహ్మగారు హిరణ్యకశిపుడికి ప్రత్యక్షం అయ్యాక, హిరణ్యకశిపుడా నీకేం కావాలి అని అడగడం అనే ఆ చిన్న డైలాగు మర్చిపోయి, ఒరే నా డైలాగ్ ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి. వెనక్కి తిరగడానికి లేదు కదా, అందుకని వెనక్కి ఇలా చెవి పెట్టి నా డైలాగ్ ఏమిటి అంటే, వాడు ఏమన్నాడంటే వెనక్కు నుంచి, ఈ మైకుల్లో అందరికి వినపడకూడదు కదా అందుకని, హిరణ్యకశిపుడా నీకేమి వరములు కావాలను అనరా బాబు అన్నట్ట. వీడికి వినపడక ఈ అట్ట చెవులు మూసుకుపోవడం వల్ల ఆ అన్నాడు. వాడు మళ్ళీ చెప్పాడు, వీడు ఆ అన్నాడు. దాంతో వాడు వెనక నుంచి పెద్ద పెట్టున ఎన్నిసార్లు చెప్పమంటావు, ఏ హిరణ్యకశిపుడా నీకేం వరం కావాలో కోరుకోరా, ఈ ఒక్క ముక్క కూడా గుర్తుండదురా అనగానే ఇది మైకులోంచి అందరికీ వినబడి బ్రహ్మచెవుడు రోయ్ అన్నారు. అక్కడి నుంచి ఈ బ్రహ్మచెవుడు అనే సామెత పుట్టుకొచ్చిందనమాట. నిజానికి ఒరిజినల్ బ్రహ్మగారికి చెవుడు ఉండదు సమండి. ఆయనకి వినబడ్డాయి ఈ వాయిద్యాలు. ఆయన వెంటనే హంసవాహనం మీద ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి చూసేసరికి ఎలా ఉంది, చచ్చిపడి పాము ఉంది, పాము నోట్లోంచి పిల్లవాళ్ళందరినీ బయటికి లాగాడు కృష్ణుడు. దేవతలంతా ఈ కృష్ణుడు చచ్చిపోయినటువంటి పిల్లల్ని దూడల్ని రక్షించాడని పొగుడుతున్నారు. పిల్లలేమో కొమ్ముబోరాలు ఊతున్నారు, డప్పులు వాయిస్తున్నారు. ఇంతలో ఇంకో తమాషా జరిగింది. ఈ పాము చచ్చిపోగానే పాము శరీరంలోంచి ఇందాక చెప్పానుగా మీకు ఒక ప్రాణం పైకొచ్చిందని జ్యోతి రూపంలో. ఆ ప్రాణం అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడి హృదయంలో ప్రవేశించి కలిసిపోయింది, కృష్ణుడిలో లీనమైపోయింది. అసలు వాడు ఎంత దృష్టివంతుడు! వాడి పేరు అఘాసురుడు, పాపాసురుడు. కానీ కృష్ణుడు వాడి కడుపులో అడుగు పెట్టగానే, వాడి శరీరాన్ని ముట్టుకోగానే వాడి అఘములన్నీ పోయి అఘుడు అనఘుడైపోయాడు. అఘత్వం పోయి అనఘత్వం, పుణ్యత్వం వచ్చింది. అందుకే కృష్ణుడిలో కలిసిపోయాట. ఇది చూచాడు బ్రహ్మ, తెల్లబోయాడు. వీడెవడండి, ఎంత కుర్రాడు! చచ్చిపోయిన పిల్లల్ని బ్రతికించాడు, చచ్చిపోయిన పాపాత్ముడిని తనలో కలుపుకున్నాడు. ఏమిటో ఈ విచిత్రం అని బ్రహ్మగారు బుర్రలు పట్టుకున్నాడు. మనమైతే ఒక బుర్ర పట్టుకుంటాం, ఆయన 4 బుర్రాస్ పట్టుకోవాల్సి వచ్చింది. 4 బుర్రలు ఇలా పట్టుకున్నట్ట. ఇంతకీ కృష్ణుడు ఈ పాముని 5వ ఏట చంపాడు. కానీ పిల్లలు ఇంటికెళ్ళి శ్రీకృష్ణుడికి 6 ఏళ్ళు వచ్చాక అప్పుడు తమ తల్లిదండ్రులతో, ఈరోజు అడవిలో ఒక పామును చంపి కృష్ణుడు మమ్మల్ని రక్షించాడు అన్నారు. అనగానే ఈ కథ సుకుడు ఇలా చెప్పగానే పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. ఏమిటేమిటి, కృష్ణుడు పామును 5వ ఏట చంపాడా? కానీ పిల్లలు 6వ ఏట ఇంటికి వెళ్ళి ఈరోజే అడవిలో పాముని చంపి కృష్ణుడు రక్షించాడని చెప్పారా? ఇది ఎలా సాధ్యం? నిరుడు జరిగిన పని ఈరోజు జరిగిందని ఎవరన్నా అంటారా? 77వ పుట్టినరోజును 78వ పుట్టినరోజును ఎవరన్నా అంటారా? అందరే ఎలా అంటారు? 5వ ఏట కృష్ణుడు పాముని చంపితే 6వ ఏట పిల్లలు చెప్పడం వెనకాల ఏదైనా బ్రహ్మరహస్యముందా అన్నాడు పరీక్షిత్తు. వెంటనే సుకుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తన్మయమైపోయాట. శ్రీకృష్ణుడి యొక్క లీలలు హృదయంలో దర్శించాడు, అనుభూతి పొందాడు. ఇక్కడ వ్యాసుడు అంటాడు, ఆ అనుభూతిలోంచి బయటికి రావడానికి చాలాసేపు పట్టింది ఆయనకి. ఆనందం ఎక్కువైపోయి అతి కష్టం మీద బయటకు వచ్చి అప్పుడు ఏమన్నాడంటే, నాయన ఎంత అదృష్టవంతుడురా నువ్వు, ఎంత మంచి మాట అడిగావురా. ఇప్పుడు నేను నిజంగా చెబుతున్నాను, ఇది బ్రహ్మరహస్యమే, ఒక అద్భుత రహస్యమే. శ్రీకృష్ణుడి పావును చంపేశాడు కదా, పావును చంపి ఏం చేశాడనమాట, పిల్లల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు. పిల్లలు చద్దన్నాలు మూటలు కట్టుకుని దూడలతో కలిసి కృష్ణుడితో వెళ్ళారు. ఆ బృందావనంలో చాలా దూరం ప్రయాణించారు. చివరికి మెట్ట మధ్యాహ్నానికి శ్రీకృష్ణుడు ఒక పెద్ద చెరువు దగ్గరకు వచ్చాడు. ఇప్పటికి కూడా బృందావనంలో ఆ చెరువు ఉంటుంది. అఘాసుర వృత్తాంతం జరిగిన స్థలం ఇప్పటికి కూడా బృందావనంలో ఉన్నది. చాలా అద్భుత స్థలం, చూసి తీరవలసిన స్థలం. కన్యన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరముల్ పద్మకోకనదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారమున్ ఘనకల్లోలలతా వితాన విహరత్కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబు కాసారమున్ కనియన్ కృష్ణుడు. శ్రీకృష్ణుడు చూశాడు, అదొక పెద్ద చెరువు. ఆ చెరువు ఎలా ఉంది, సాధునీరము, మంచి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లున్నాయి, లోతుగా ఉంది. అందులో తామర పువ్వులు ఉన్నాయి, ఎర్ర కలువ పువ్వులు ఉన్నాయి, తెల్ల కలువ పువ్వులు ఉన్నాయి. వాటి మీద ఆ పువ్వుల మీద తుమ్మెదలు వాలి తేనె తాగి ఝంకారం చేస్తున్నాయి. ఆ చెరువులో రకరకాల పక్షులున్నాయి, సారస పక్షులు అంటే బెగ్గురు పక్షులు, హంసలు, చక్రవాకాలు, వలాహకములని కొన్ని పక్షులుంటాయి, అవి నీళ్లలో పెడతాయి. మీరు ఎప్పుడన్నా ప్రయాగ వెళ్ళారా, ఆ ప్రయాగలో మనం మరవరాలు అవి వేస్తూ ఉంటే తింటాయి, ఆ పక్షులుంటే అచ్చం హంసల్లాగా, వాటిని వలాహకములు లేక వలాహకములు అంటారు. ఆ వలాహకములు అనే పక్షులు, ఇవన్నీ నీటి పక్షులు, టక టక అటు ఇటు ఎగురుతున్నాయి, అవి అరుస్తున్నాయి, ఆ అరుపులు మనోహరంగా ఉన్నాయి. ఇంతలో అందులోంచి కెరటం వచ్చి ఒడ్డుకు తగిలింది. ఆ నీళ్ల వల్ల వాతావరణం అంతా చల్లబడిపోయింది. అటువంటి చెరువుని చూచాడు కృష్ణుడు. చూచి ఇప్పుడు పిల్లలకేసి తిరిగాడు. పాపం పిల్లలు అప్పటికే పొద్దున్నుంచి అలిసిపోయినారు కదా, పాము నోట్లోకి వెళ్ళడం, రావడం, బ్రతకడం, తిండి లేకుండా తెగ తిరగడం వల్ల బాగా వాడిపోయారు. 8:30 అవగానే మన కడుపులో గంటలు కొడతాయి చూడండి, అలాగే వాళ్ళకు కూడా గంట కొట్టేసింది. ఎప్పుడు 8:30 అవుతుందో, ఎప్పుడు ఈ దిక్కుమాలు వాడు వదులుతాడో అని ఎదురు చూస్తారు కదా. అలాగా పాప వాళ్ళు కూడా ఎప్పుడు అన్నం తిందామని ఎదురు చూస్తున్నారు. అందుకని వాళ్ళంతా మాడిపోయి ఉండడం కనిపెట్టి కడుపులు మాడాయి, ముఖములు వాడాయి. అందుకని కృష్ణుడు ఎండం బ్రగ్గితిరి ఆకటం బడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువల్ రమ్యస్థలం బిక్కడీ దండన్ లేగలు నీరు ద్రావి ఎర్రవందన్ పచ్చికల్ మేయుచున్ దండం వై విహరింపుచుండగా అమంద ప్రీతి భక్షింతమే. ఎండకి బాగా మగ్గిపోయారు, ఆకలికి నలిగిపోయారు, ఇంకెందుకు ఆలస్యం చెయ్యడం, రండి పిల్లలారా మనం ఇక్కడ భోంచేద్దాం, ఇది భోజనం చేయడానికి సరిగ్గా పనికొచ్చే స్థలం, అనువైన స్థలం, చెరువు ఉంది గనక నీళ్లుంటాయి, ఈ ఒడ్డు పచ్చిగడ్డితో ఉంది, పచ్చగడ్డితో పచ్చిక బయల్లో ఉంది, కాబట్టి గడ్డిలో కూర్చుని భోంచేస్తే మెత్తగా ఆసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. నేనేం చేస్తానంటే ఈ దూడలను వదిలేస్తాను, ఈ దూడలన్నీ పచ్చగడ్డి తింటూ పక్కనే ఉంటాయి, నేను మధ్యలో కూర్చుంటాను, నా చుట్టూ మీరు కూర్చోండి, కూర్చుని అందరం కలిసి భోంచేద్దాం, సద్దన్నం తిందాం. ఏమంటారనగానే ఎప్పుడు ఈ మాట అంటావా అనుకున్నాను కృష్ణ, అమ్మయ్య మా ప్రాణం లేచొచ్చింది, ఏదో మొహమాటానికి ఒగ్గబట్టుకొస్తున్నాం కానీ ఇంతసేపు నడవలేకపోయాం, ఎంత మంచివాడో మా కృష్ణుడు అన్నారు. అనగానే వెంటనే కృష్ణుడు ముందు దూడలన్నింటినీ వదిలేయండి అన్నట్ట, దూడలన్నీ వాటి భోజనం చేస్తూ గడ్డి మేస్తూ పక్కకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు సరిగ్గా ఆ పచ్చిగడ్డి బయల్లో తాను కూర్చున్నాడు మధ్యలో. వీళ్ళు ఏం చేశారు, చెరువులోకి దిగారు, చెరువులో తామరాకులు పట్టుకొచ్చారు, తామర పువ్వు రేకులు పట్టుకొచ్చారు. తామర పువ్వు రేకులు కూడా ఇంతంత ఉన్నాయండి, భోంచేయడానికి పనికొచ్చే ఆకులు అంత ఉన్నాయట, తామర పువ్వు రేకులు ఆకులు, దాంతోపాటుగా అక్కడ ఇంతంత గడ్డి పరకలు ఉన్నాయట, ఆ గడ్డి పరకలో కూడా ఫుడ్ పెట్టుకోవచ్చు, అంత వెడల్పు అన్నమాట ఆ గడ్డి, ఆ గడ్డి తెచ్చుకున్నారు. ఇవన్నీ తెచ్చుకుని కృష్ణుడు చుట్టూ కూర్చున్నారు. ఇప్పుడు కృష్ణుడేమో మధ్యలో ఉన్నాడు, వీళ్ళు చుట్టూత తామర పువ్వు చుట్టూ తామర పువ్వు రేకుల్లో ఉన్నారు. మీరు పొద్దున చూసారుగా పద్మం, పద్మమునకు మధ్యలో ఒక దుద్దు ఉంటుంది, దాన్ని కర్ణిక అంటారు. కర్ణిక వలె కృష్ణుడు తామర పువ్వు రేకుల్లా వృత్తాకారంలో పిల్లలు కూర్చున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉంటే నా చుట్టూ మీరుంటే ఎదురుగుండా ఉన్నవాడికి ముఖం కనపడుతుంది, పక్కవాడికి చేతులు కనపడతాయి, వెనకవాడికి వీపు కనపడదు, వెనక వీపు బదులుగా ఇదేదో కనపడుతుంది కుర్చీ, అవునా? కానీ శ్రీకృష్ణ పరమాత్మకు అలా కాదట, ఆయన మధ్యలో కూర్చుంటే పిల్లలు చుట్టూ కూర్చుంటే అందరికీ కృష్ణుడు ముఖమే కనపడుతుందట. ఏం మహిమండి అది, ఎవడికి వాడే, నన్నే చూస్తున్నాడు కృష్ణుడు, నన్నే చూస్తున్నాడు, నేనంటేనే ఇష్టం కృష్ణుడికి, నేనంటేనే ఇష్టం అనుకుంటున్నారట. జల్లజాంతస్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిన్ తిరిగిరాన్ కూర్చునుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా. పరీక్ష నరేంద్ర, ఏం చెప్పమంటావు ఆ దృశ్యాన్ని, తామర పువ్వు మధ్యలో దుద్దులా కృష్ణుడు కూర్చుంటే రేకుల్లా పిల్లలు కూర్చున్నారు, అందరూ కృష్ణుడి ముఖాన్నే చూస్తున్నారు, అందరూ కృష్ణుడి ముఖాన్ని చూడగలిగారు, అలా కూర్చుని తమ చద్దన్నం మోటిప్పారు. వాళ్ళ దగ్గర రాచెప్పలున్నాయి, తాము తెచ్చుకున్న అన్నం గిన్నెలున్నాయి, అక్కడున్న గడ్డి పరకలు పెట్టుకున్నారు, తామర పువ్వు రేకులు పెట్టుకున్నారు, తామరాకులు పరుచుకున్నారు, ఇవి కంచములు కింద పెట్టుకుని భోంచేయడానికి ఉపక్రమించారు. ఇప్పుడు వీళ్ళల్లో కొందరేమో ఆవకాయ తెచ్చారు, కొందరు మాగాయ తెచ్చారు, కొందరు నిమ్మకాయ తెచ్చారు, కొందరు దబ్బకాయ తెచ్చారు, కొందరు దెబ్బకాయ తెచ్చారు, ఇలా అన్ని రకాల పచ్చళ్ళు తెచ్చినవన్నీ ఆ చుట్టూత ఆకు వేసుకుని, ఆకులు అన్నం పెట్టుకుని, ఆకు చుట్టూత చిన్న చిన్న దొన్నెలు పెట్టుకుని ఈ పచ్చళ్ళు పెట్టుకున్నారు. అందరూ అన్ని తెచ్చుకోలేరుగా, కొందరు తెచ్చుకుంటారు, కొందరు తెచ్చుకోకుండా నాబోటాడు ఖాళీగా వచ్చి అని చూస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో, ఎంతమంది ఉన్నారు పెట్టకపోతారా అని. ఇలా అందరూ పరుచు కూర్చున్నారట. ఇప్పుడు అన్నం తినాలి. ఈ తినడం మొదలుపెట్టారు వాళ్ళు, ఆహాహాహా, ఎక్కడి కృష్ణ పరమాత్మ, ఎక్కడి భూలోకం, ఎక్కడి ఈ గోపాలకులు, చద్దన్నం తినడం మొదలెట్టేట ఆయన. పొద్దున స్వామీజీ అదేదో స్వీట్ మనం పెడితే తిన్నట్టుగా, మాటి మాటికి వ్రేలు మడిచి ఊరింపుచు ఊరుగాయలు తినుచుండునొకడు. ఒకడు ఏం చేశాడో తెలుసా, రేయ్ మా అమ్మ కొత్త ఆవకాయ పెట్టింది రోయ్, మాగాయ పెట్టింది రోయ్, నా కడుపులో జాగా ఉంది రోయ్ అని ఏం చేసేట, ఈ వేలు మధ్యలో ఆవకాయ బద్ద ఇక్కడ మాగాయ బద్దా పెట్టి కొంచెం పెరుగన్నం తిని ఈ పెరుగన్నంతో పాటు అని ఊరింపుచు ఊరిస్తూ పక్కవండి. వాడికి లేదుగా, అందుకని నాకుంది నీకు లేదో వచ్చి, నాకుంది నీకు లేదో వచ్చి అని ఊరిస్తూ ఊరగాయలు తిన్నట్టు ఒకడు. ఈ ఆవకాయ ఎవడన్నా ఊరించుకు తింటే ఒళ్ళు మండిపోతుంది. ఆవకాయ తినకపోతే ఎలాగండి అసలు మనం? ఆహాహా, కొత్త ఆవకాయ, కొత్త గోంగూర పచ్చడి, మంచి ఆవు పెరుగు, మేగడ వెన్న కలుపుకుని అన్నంలో ఇవి నంచుకు తింటూ ఉంటే స్వర్గానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అందుకని వీడిలా ఊరిస్తూ తింటున్నట్ట. మరొకడు ఏం చేశాడు, అటు చూడు అన్నట్ట. పాప ఈ పిచ్చాడు అటు చూడగానే ఒకని కంచములోని దొడిసి మియ్య చయ్యన్న మింగి చూడు లేదని నోరు చూపునొకడు. అటు చూడమన్నట్ట కృష్ణుడికేసి. పాప ఈ వెర్రాడు అటు చూడగానే వాడి కంచంలో ఉన్నంత అన్నం ముద్ద తీసి టక్కన గుటుక్కుని మింగేశాడు. వాడు అటు చూసిన వాడు ఇటు చూసి అక్కడేముందిరా అంటే అక్కడేమీ లేదు, ఇక్కడున్నది పోయింది, వీడి కంచంలో ఉన్న ముద్దగిరిపోయింది. ఈ ముద్దగిరిపోగానే నా ముద్దేది, నన్నట్టు చూడమని నువ్వు మింగేసావురా, నువ్వేం తెచ్చుకోకుండా వచ్చినప్పుడే అర్థమైపోయింది, నా అన్నం తిన్నావు కదా, ఏది నోరు చూపించంటే వాడు ఎక్కడ మింగా ఆ అని నోరు తెరి చూపించాట. ఏముంటుంది అందులో మింగేశాక? పుచ్చుపళ్ళు తప్ప ఏమీ లేవు, మింగేశాట. ఈ విధంగా చూడు లేదని నోరు చూపునొకడు. ఏగురార్గురు చల్దులెలమి పన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొకడు. ఇంకోడు అన్నాడు, పందెన్రా, నేను ఐదారుగురు తిండి తింటాను రో అన్నట్ట. అనగానే తక్కిన వాళ్ళు సరే పందెం తిను అన్నారు. అప్పుడు వాడు ఐదారుగురి కంచంలో ఉన్న గోంగూర పచ్చడి ముద్ద, ఆవకాయ ముద్ద ఒక్కేసారి నోట్లో పెట్టుకుని బొక్కి తీరా గొంతుకు దిక్క అన్నట్ట. మేము చెప్పామా, అందుకే గుటుక్కు గుటుక్కని పందెం వేసి మింగితే ఇలాగే గొంతు కట్టబడి చస్తావు అని నెత్తి మీద కొట్టి ఇన్ని మంచినీళ్ళు నోట్లో పోసాక అప్పుడు తేరుకుని ఇంకెప్పుడు పోటీలోకి రాను రోయ్, కొంచెం కొంచెం తింటాను, మింగన్ రోయ్ అన్నట్ట. ఇంకోడన్నాడు, ఇన్నియు తగబంచి ఇడుట నెచ్చెలితనమనుచు బంతిన గుండులు ఆడునొకడు. ఒరే మనం ఓ పని చేద్దాంరా, ఒకడు ఆవకాయ తెచ్చాడు, ఒకడు మాగాయ తెచ్చాడు, ఒకడు గోంగూర తెచ్చాడు, ఒకడు పులిహార తెచ్చాడు, ఒకడు దలిహార తెచ్చాడు, ఇలా అందరూ ఎవరి వాళ్ళు తింటే ఏం లాభం? కాబట్టి మనం ఏం చేద్దామంటే ఓ పెద్ద ఆకులు కట్టపరిచి ఈ ఆకుల్లో పెరుగన్నమంతా ఒక ముద్దయ్యండి, పెరుగంతా ఒక చోట లాటు వేద్దాం, ఓ మూట కింద పోద్దాం, గుట్ట కింద పోద్దాం, ఆవకాయ అంతా ఓ చోట వేద్దాం, మాగాయ అంతా ఓ చోట వేద్దాం, గోంగూరంతా ఓ చోట వేద్దాం, లడ్డూలు ఓ చోట, పులిహార ఒక చోట, పాయసం ఓ చోట ఇలా పోసేద్దాం. ఆ తర్వాత అందరికీ మనం కొంచెం కొంచెం పంచిద్దాం. అప్పుడేమవుతుంది, అందరూ అన్నీ తింటారు, ఎవడన్నం వాడే కాకుండా అందరికీ పాయసం, అందరికీ పులిహార, అందరికీ గోంగూర, అందరికీ ఆవకాయ అందుతాయి. అనగానే భలే ఉంది, పంచుకుందాం అన్నారట. ఇప్పుడు వీడు శుభ్రంగా అన్నం అంతా ఓ చోట, తక్కినవన్నీ ఓ చోట రాసుల కింద పోశాడు. అందరినీ ఆకులు వేసుకోండి అన్నాడు. వేసుకున్నాక వీడేం చేశాడు, పెద్ద ఆకోటి వేసుకుని సగంతం దాంట్లో పెట్టుకుని మిగతాది మీరు పంచుకోండి అన్నట్ట. అమ్మ భీముడు వేను, ఏమన్నా భీముడి వాటా అనేది, మిగతాది మేము పంచుకుంటావా, వాటా తెగల, కలిపేయి కలిపేయి అన్నారట. అంటే వాడు కొంచెం పుష్టి కలిగిన వాడు, ఆ మాత్రం పుచ్చుకుంటాడులేండి. ఇప్పుడు వాటా తెగక మళ్ళీ కలిపేశారట. ఇక నవ్వునొకడు, ఒకడేమో ఎందుకో నవ్వుతూనే ఉంటాడు, అసలు ఏం కారణం ఉండదు అన్నమాట అని నవ్వినవాడు నవ్వినట్టే అట్ట. నవ్వు